శాస్త్రాలు చెప్పేమిటి అంటే, ఈరోజు చేసినటువంటి పని 1000 రెట్లు పెరుగుతుంది. ఒక దీపం వెలిగిస్తే 1000 దీపాలు. ఇంచేత స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్ ఈ రాత్రి పూట పెట్టడానికి కారణం ఏంటి? బీజాలు పడుతున్నాయి. ఈ బీజాలలో ఉన్నటువంటి భావన అర్థం చేసుకోండి. ఇంచేత చాలా సీరియస్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి తగిన కార్యక్రమాలలో అది 1000 రెట్లు పెరగడం చాలా మంచిది. కనుక మనం బీజాలు వేసుకుంటున్నాం. మొట్టమొదటి బీజం ఏం వేసుకున్నాం అంటే మన భారతీయ సంస్కృతి యొక్క దైనందిక నియమాలు అర్థం చేసుకున్నాం. ఇది రేపు పొద్దున్న నుంచి ఆచరణలోకి రావాలి. ముందు మీ చేతిని చూసుకుంటారు. మంచం మీద దిగుతున్నప్పుడు పృథ్వీ దగ్గర క్షమాప్రార్థన చేసుకుంటారు. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారాన్ని ఒక ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ ఆహారాన్ని మీ శరీరంలో ఉన్నటువంటి వైశ్వానర రూపంలో ఉన్నటువంటి ఆత్మశక్తి, మీకు కావలసినటువంటి హార్మోన్స్ ఎంజైమ్స్ అవి ఇస్తుంది అనేటువంటి ఆ మంత్రార్థం అహం వైశ్వానర భూత్వ అంచేత ఇది ఆచరణలోకి రావాలి. ఇవాటి నుంచి, రేపటి నుంచి కాదు, ఇంచి అంటే అప్పుడు 14వ తారీఖు వచ్చేసింది కదా, అది 1000 రెట్లు పెరుగుతుంది. అంచేత మీ కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరికీ ఇది ఆచరణలోకి చేయించాలి. రెండోది ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మనం నమస్కరించడం మర్చిపోయాం తల్లిదండ్రులకి పెద్దలకి. ఇంకా అదొక అలవాటు మీరు చేసుకుంటూ మీ పిల్లలకు కూడా అది అలవాటు చేయండి. ఇది భారతీయ సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతిని ఉద్ధరించాలి, విస్తరింపజేయాలి అన్న ఆవేదన ఉన్నటువంటి మీరు ఇది తక్షణం అమలులోకి రావాలి. కార్తీక పూర్ణిమ మ్యాజిక్ మీరు చూశారు కదా, శ్లోకాలు విన్నారు పొద్దున్న, మీకు పుస్తకమే వచ్చేసింది. ఒక పుస్తకం రావడానికి ఆ శ్లోకాలు ఉన్నది ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదా. ఈ కాలంలో అసలు ముందు వెతుక్కోవటానికే మీకు దొరకదు. అంచేత కార్తీక పూర్ణిమ యొక్క దీన్ని మనం పెద్దగా గమనించుకో. ఈ మ్యాజిక్లు చేత భారతీయ సంస్కృతి అంటే దేవ సంస్కృతి. ఈ సంస్కృతి ప్రపంచంలోకి విస్తరింపజేయాలి. ఈ సివిలైజేషన్, ఈ సివిలైజేషన్ కంటల్లో ఇంకోటి మీరు ఏం నేర్చుకున్నారు అంటే కళల కంటెంట్ నేర్చుకోండి. యోగ నిద్రలో మీకు అర్థమైంది కదా, మీరేం కావాలంటే అది చూడగలరు. కానీ అందులో చాలా ముఖ్యమైనటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీ సంకల్పం ఏంటి, మీరు ఎందుకు అసలు ఈ కళ కంటున్నారు. అంటే గురుదేవుల యొక్క ఒక కళ ఉంది భారతీయ సంస్కృతితో పాటు. ఆయన మొట్టమొదట మీరు దేవతలే, మీ మార్గాన్ని నేను పూర్తిగా రాజమార్గంగా తయారు చేశాను, మీరు ఈ మార్గం మీద నడవటం కాదు, ఇవాళ రేపు నడుస్తాను ఎల్లుండి నడుస్తాను అంటాం కాదు, పరిగెట్టాలి. మీరు రాజమార్గంలో ఏ అవరోధాలు లేనప్పుడు మీరు పరిగెట్టాలి దాని మీద. అంచేత పరిగెట్టడం సంకల్పం ఏంటి అంటే ఈ సంవత్సరం డిసెంబర్31 మనము, మన స్నేహితులు, మన బంధువులు గాయత్రి పరివారుగా మారిపోవాలి, మార్చాలి సంకల్పం తీసుకుంటున్నారు. దీన్ని చేస్తూ మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అహంకారం పనికిరాదు. కాలనియములు కాకండి అంటారు కదా, అహంకారం పనికిరాదు. అహంకరిస్తే ఏమవుతుందో కూడా నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను. కానీ చాలా చోట్ల నేను చెప్పిన నా బాధ, ఆవేదన, కోపము ఏంటి అంటే విన్నది మీరు చెప్పరు, పక్క వాళ్ళు మీరు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. ఏదైనా అంటే మా వరకు కబురు రాలేదు, ఎగ్జామినేషన్ డేట్ మీ వరకు వస్తుందో మీరు వెతుక్కుంటారా, ఉద్యోగం కోసం అప్లికేషన్ మీకు వచ్చి మీరు అప్లై చేయండి అని చెప్తారా, మీరు పేపర్లో వెతుక్కుని అప్లై చేస్తారా, చెప్పింది అర్థమవుతుంది కదా. మీకు కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు. అంచేత ఈ మీటింగ్ అసలు యాక్చువల్గా నేను వద్దాం అనుకోలేదు, చాలా స్పష్టంగా చెప్పాను నేను రాను అని. తర్వాత స్వామీజీ చెప్పారు గురువుల యొక్క కార్యం ఉన్నప్పుడు వెళ్ళి తీరాల్సిందే, నేను వస్తాను, నీకు ఆరోగ్యం గురించే కదా బెంగా, నేను పక్కన ఉంటా కదా నీకెందుకని ఆయన స్వయంగా వచ్చారు. రేపు మళ్ళీ ఆయనకి నవంబర్14 చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా ఇంతసేపు మనతో కూర్చుని మెలకుగా ఉండి చేస్తున్నది ఎందుకు సూచిస్తున్నాను అంటే అది తపన అంటే. అంతే తప్ప నేను రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అని కాదు. అంచేత ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కమ్యూనికేషన్స్ మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఇది లాస్ట్. ఇంకా నాకు ప్రతి ఒక్కళ్ళకి బొట్టు కాటిగా పెట్టి చెప్పే ఉద్దేశం ఇంకా లేదు. ఏం చెప్పాను నేను మీకు అర్థమవుతుంది కదా, మళ్ళీ గుర్తుంచుకోండి, భారతీయ సంస్కృతి మళ్ళీ మనం జాగృతం చేయాలి అంటే మన ఇల్లు భారతీయ సంస్కృతి ఉదాహరణగా నిలవాలి. దానికి ఆ పుస్తకం ఇవ్వబడింది. నిద్ర లేవగానే మంచం దిగ్గానే ఆహారం తీసుకుంటున్నప్పుడు సాయంత్రం యోగ నిద్ర, ఇది మీరు ముందు ఆచరణలోకి తెచ్చేయాలి. రేపు పొద్దున నుంచి మొదలవుతుంది. రెండోది ఏంటి, చాలా ముఖ్యమైనది, చాలా విలువ ఇవ్వాల్సినటువంటి మాట ఏమిటి అంటే మీ జీవన సరళి మారాలి. గురువుగారు ఏం చెప్పారు అంటే మీరు దేవతలే, ఆ స్థాయి వ్యక్తి మహాకాలుడు స్థాయి వ్యక్తి, కాలుడు కాదు మహాకాలుడు స్థాయి వ్యక్తి, ఆయనతో సంబంధం ఉన్నవాళ్ళు, ఆయన పేరు విన్నవాళ్ళు దేవతలు అంటే దేవతలే వాళ్ళు. ఇంచేత దేవతలైనా ఆయన కార్యం చేస్తే తప్ప ఫలితాలు మనకి రావు. హనుమంతుడికి పుట్టుకతోనే దైవ వరదానాలన్నీ ఉన్నాయి, పుట్టుకతోనే ఆల్మోస్ట్ కదా. కానీ సుగ్రీవుడు హనుమంతుడు ఎక్కడున్నారు పాపం పిలికి వాళ్ళల్లాగా, ఋష్యముఖ పర్వతం మీద ఉన్నారు, భయపడ్డారు వాలి అంటే. భార్యను పోగొట్టుకుని ఏడుస్తూ వస్తున్నటువంటి ఇద్దరు యువకుల్ని చూసి భయపడ్డారు వీళ్ళు వాలి యొక్క గుప్తచరులేమో అని. అంటే హనుమంతుడు సుగ్రీవుడు ఉన్న స్థితి అర్థమవుతోందా మీకు, దేవతా వరదానం ఉన్నతనే. కానీ ఎప్పుడైతే ఆయన రామకార్యం చేయటం మొదలెట్టాడు, కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా రాముడు అప్పుడున్నటువంటి పరిస్థితిని చూసి రావణాసురుడితో గెలవగలడు అనుకోగలడా, మీలో కామన్ సెన్స్ ఉన్నవాడు చెప్పండి, ఊహించగలరా మీరు? కానీ దైవీ కార్యం, అసంభవం సంభవం అవుతుంది. చేత మీరు దేవతలే అని ఆయన చెప్తున్నప్పుడు మీరు దేవతలు ఎప్పుడవుతారు అంటే ఆయన కార్యం చేస్తూ ఉండే. హనుమంతుడు యొక్క దేవతాశక్తి ఎప్పుడు వచ్చింది? రామకార్యం చేస్తూ ఉండే. హనుమాన్ చాలీస చదివితే ప్రతి ఆరేడు లైన్ తర్వాత రామకార్య 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 కర్వే కోఆర్ రాముడి యొక్క కార్యం, మనం శ్రీరాముడి యొక్క కార్యం, శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క కార్యం. చేత మీరు దేవతల వలె ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తిస్తారు దేవతల వలె? కార్ డ్రైవింగ్ రాదు మీకు, మీరు డ్రైవర్ అవ్వాలి. ఎక్కడ కూర్చుంటే అవుతారు? డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి. డ్రైవింగ్ రాదుగా మీకు, మరి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఎందుకు డ్రైవింగ్ వస్తుంది? డ్రైవర్ ఏం చేస్తాడో అదే పని మీరు చేస్తారు, అవునా కాదా? చెత్త దేవతలు ఎలా ఆచరిస్తారు మీ జీవితాన్ని అలా మార్చుకోండి, దేవతలు అయిపోతారు. ఇంజనీర్ ఎలా అవుతాడు? ఇంజనీర్ లాగా ఆలోచించుకుంటాడు, ఇంజనీర్ లాగా ప్రవర్తించడం నేర్చుకుంటాడు, ఇంజనీర్ అవుతాడు. డాక్టర్ ఎలా అవుతాడు? డాక్టర్ లాగా ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడు? డాక్టర్ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాడు. మరి మీరు దేవతలు ఎట్లా అవుతాడు? దేవతల వల్ల ప్రవర్తించాలి. దేవతల వల్ల మీరు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ప్రశ్నకి ఇన్ని పురాణాలు ఇన్ని ఉపనిషత్తులు అవి ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందని నా మహాకాలుడి అవతారమైనటువంటి శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు 20 పుస్తకాలు మీకు అందించారు. ఆ 20 పుస్తకాలలో ఉన్న దాన్ని బట్టి మీరు మీ జీవితాన్ని మార్చుకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఎంత సింప్లిఫై చేశారు ఆయన. ఇంచేత ఆ 20 పుస్తకాల మీద మీకు అథారిటీ లేవాలి, దాని మీద ప్రయత్నించండి. చిన్న చిన్న పుస్తకాలు 20 పుస్తకాలు అంటున్నాం కానీ మన ఎండమూరి వీరేంద్రనాథ్ ఎద్దనపూడి సులోచన నవలా ఏదైనా ఉంటే 2 వాల్యూమ్స్, అంతకంటే తక్కువ అది. ఇంచేత ఆ 20 పుస్తకాలు మీరు చదవండి. కానీ ఆ 20 పుస్తకాలలో కూడా మొదటి 5 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అన్నది 2 వాల్యూమ్స్, యుగేచ్ఛ ప్రతిభా పరిష్కార్ 2 వాల్యూమ్స్, 4. ఈ 4 ఆచరిస్తే సత్యయుగ పునరాగమనం. ఈ 5 పుస్తకాలు మదించండి మీరు. మీ పిల్లవాడు చదువుకోకపోతే మీరు ఎలా కరపట్టుకుని చదువుకో 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 అని మీరు టీవీ చూస్తూ వాడిని చూడొద్దంటారు. అలాగా మీరు ఈ 5 పుస్తకాలు మదించండి బాగా. ఇది కార్తీక మాసంలో పూర్తయిపోవాలి. మన అదృష్టం ఏంటి అంటే నార్త్ ఇండియన్స్కి ఇవాళతో కార్తీక మాసం క్లోజ్, మనకి ఇవాళతో కార్తీక మాసం ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అమావాస్య వరకు ఉంటుందని చాలా పెద్ద అవకాశం. ఇంకో చాలా పెద్ద అవకాశం ఏంటి అంటే అమావాస్యకి పూర్ణిమకి ఉన్న తేడా ఏంటి అంటే పూర్ణిమ నాడు సూర్యకిరణాలు చంద్రుడి మీద పడతాయి, పూర్ణిమ తర్వాత చంద్రుడి కిరణాలు సూర్యుడిలోకి చేరతాయి. ఉదాహరణ అర్థమవుతుందా? అంచేత చివరి కిరణం చంద్రుడి నుంచి ఎప్పుడైతే సూర్యుడిలోకి వెళ్తుందో అమావాస్య వస్తుంది. మనం ఎటు వెళ్ళాలి? సరితకు వెళ్ళాలి. ఇంకెంతకంటే అద్భుతమైనటువంటి కాలం రాదు కార్తీక మాసం. ఇంతకంటే మంచి రోజు రాదు. ఇంతవరకు సూర్యకిరణాలు వస్తున్నాయి, వచ్చేది అందరికీ వస్తాయి, దాన్ని ఎవరు ఆపలేరు కదా. సూర్యకిరణాలు అందరికీ వస్తాయి, కానీ వెనక్కి తిరిగి వెళ్ళే సూర్యకిరణాలు మనకు తెలియదుగా ఇప్పుడు, కానీ ఇప్పుడు మీకు తెలుస్తుంది. దానికి మీరు కళల గంటలు నేర్చుకోవటానికి ఏ విధంగా అయితే మీరు యోగ నిద్ర నేర్చుకున్నారో అటువంటి యోగ నిద్ర ప్రతి మహాపురుషుడు చేస్తాడు. కానీ ఆ యోగ నిద్రలో కళ అతను సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇల్లు కట్టుకోవాలి అని కలగన్నాక సాధించకపోతే ఇల్లు కట్టుకోలేరు. మీకు తేడా తెలుస్తుంది కదా, ఇల్లు కట్టుకోవాలని చాలామందికి ఉంటుంది, ఎందుకు కట్టుకోలేరు? సాధించరు. ఇంచేత అన్నమాచార్య లాంటి ఆయన ఎలా కలగన్నాడు, కళ గనక ముందు ఆయన పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఒక సాధారణ వ్యక్తిలాగా జీవించాడు, కానీ ఎప్పుడైతే కళలు కన్నాడో చూడండి. Pause. ఆరు నొక్కమన్నా దాటేశావు. వెళ్ళు మళ్ళా అందాక చూపించింది, ఇది కళ. పైన సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, ఆ సవితాశక్తి వైపుకి వెళ్ళేది గురువుగారి కళ. అదొక్కటి, అందరూ కూడా సవిత యొక్క కిరణాలు చల్లని చంద్రుల్లాగా ప్రపంచానికి అందజేయండి. ఇది రెండో వాల్యూమ్, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు రెండో వాల్యూమ్లో ఈ సాధన ఇచ్చారు నాకు. రేపు మీరది చూపించాలి నాకు, ఆ పారాగ్రాఫ్ ఉంది అక్కడ. ఇది కదా ఆపు. ఏంటది కళ? అఖండ జ్యోతి. అఖండ జ్యోతి మీద వెళ్ళాలి. గురుదేవుని యొక్క ఆ అఖండ జ్యోతి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆయనకి ఏ సమస్య వచ్చినా అఖండ దీపం దగ్గర కూర్చుంటే ఆయన సమస్య పరిష్కారం అయిపోయేది. పరమ పూజ్య గురుదేవులు లాంటి వ్యక్తి యొక్క పరిష్కారాలే పూర్తి అయిపోతే మీ సమస్యలేముంది. కానీ మీరు కలగంటం నేర్చుకోగలగాలి, ఆ దీపాన్ని చూడగలగటం నేర్చుకోగలగాలి. ఇందాక యోగ నిద్రలో చెప్పారు కదా ఎలా చూసుకోవాలి. ఆయన ఏం చూశాడు? హనుమాచార్యులు గారు శేషాద్రి శిఖరాన్ని కన్నారు. మీరేం కంటున్నారు? ఆ హిమాలయ యాత్రకి ఇవాళ మీకు లాస్ట్ వార్నింగ్ డోస్. ఇది మీరు చాలాసార్లు విన్నారు కానీ ఎవరూ ఆచరించలేదు. మీ గోత్రాలు మార్చేసుకోండి. ఈ మాట అన్నాను అని ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. విన్నారా ఈ మాట? ఎన్నాళ్ళ కిందట చెప్పాను? ఇప్పటికి ఎన్నాళ్ళైంది? గోత్రాలు మారిపోయాయి. స్వామీజీ మార్చారా? మరి నేను స్వామీజీతో వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి మీరు చేసేది? మీకు అర్థమవుతుందా మీ ఫూలిష్నెస్ ఏంటో? గోత్రం మార్చుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ గురువు గారు ఇచ్చారు. మీ గోత్రాలలో ఉన్న ఋషుల పేర్లు కూడా మీకు చాలామందికి తెలియదు. తెలిసినా ఆ ఋషులు ఏం చేశారో మీకు తెలీదు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. నా గోత్రంలో ఉన్న ఋషుల పేర్లు తెలుసు కానీ వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. శ్రీవత్స గోత్రం నాది భార్గవ శవన ఆప్లవాన ఔరవ జామదగిరి పంచారుషేయ. వాళ్ళ కార్యక్రమాలు ఏంటో నాకు తెలియదు. ఎందుకు ఆ గోత్రాలు? ఇంచేత గురువుగారు ఏం చెప్పారు? 14+2=16 ఋషుల పేర్లు ఇచ్చాడు ఆయన. ఈ ఏరియాలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఆ ఋషి కార్యక్రమాలు వాళ్ళు ఏడిచారు గురువు గారి ముందు. మర్చిపోయారు నన్ను భారతీయులు. గోత్రం ఎందుకు? మీ గోత్రాలు పెళ్లిళ్ళకి చూసుకోవటానిక? అక్కడికి మీరు కరెక్ట్గా చేస్తున్నారు లేదో నాకు తెలియదు. గోత్రాలు బట్టి ఏదో చేస్తున్నట్టు. ఇంచేత రేపు పొద్దున్న నేను మళ్ళీ మీకు క్లాస్ ఏమైనా తీసుకోదలుచుకుంటే మీ గోత్రాలు మారిపోవాలి. ఆయన ఆత్మకథలో ఈ కార్యక్రమాలన్నీ ఇచ్చారు, ఆ ఋషుల కార్యక్రమాలు. మీ గోత్రం పేరు మార్చుకోకర్లేదు. ఋషుల్లో మనకంటే ఎక్కువ ఏకత్వం ఉంది. అంచేత అదే గోత్రం కానీ ఒక ఋషి పేరు ఎన్నుకోండి, లేదు అంటే 3 ఋషుల పేర్లు, అంతకంటే ఎక్కువ ఎన్నుకోకండి. ఆ కార్యక్రమాలు మీరు పెట్టాలి ఆచరణలో. ఆ కార్యక్రమాలు ఎవరు ఇచ్చారు మనకి? పరమ పూజ్య గురుదేవుని ఇచ్చారు. అంచేత అది గురువుగారి కార్యక్రమమే, అదేదో మనం సొంతంగా చేస్తున్నటువంటిది కాదు. కానీ భారతీయ సంస్కృతి ప్రకారం మీ గోత్రం అదే పేరున్న ఋషి పేరు మీరు మార్చుకోండి. చెప్పాను కదా నేను, రేపు రావాలి. రేపు రాకపోతే నేను మళ్ళీ మీతో మాట్లాడను, మీ ఇష్టం. కానీ మీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాను నేను. ఈ బోరింగ్ లెక్చర్స్ 20 ఏళ్ల బట్టి వింటున్నారు కనుక ఇప్పటికి ఇది పాతబడిపోయి ఉంటుంది అని చెప్పి కొత్త వాళ్ళని వెతుక్కోండి. లేదు ఈ పాత చింతకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందని విన్నాను కనుక మీకు రుచి ఆస్వాదించాలి అంటే మీ గోత్రాలు మారాలి. రేపు అందరి గోత్రాలు మారాలి. మరి వీధిలో వాళ్ళకి మీరేం చెప్పుకోకండే, మీకు తెలిస్తే చాలు. వీధుల వాళ్ళకి చెప్పుకుని అక్కడేదో పెద్ద మీరు రివల్యూషన్ తేవక్కర్లే, కానీ మీ జీవితాలు మారాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. ఇంకా అందరూ చేతులు ఎత్తారు కనుక రేపు మీ గోత్రాలు మారకపోతే జై గురుదేవ్. ఒక ఋషి లేకపోతే రెండు ఋషులు, మ్యాక్సిమం మూడు ఋషుల కార్యక్రమాలు ఎన్నుకోండి. కలల గంటం అంటే అది ఆపమ్మ చెప్పుకోండి. అక్కడ అఖండజ్యోతి, ఆ అఖండజ్యోతిలో మన కార్తీక మాసం నాడు పూర్ణిమ నాడు అనేక రెట్లు పెరుగుతుంది. నీదే 1000 రెట్లు పెరిగితే ఆయన ఎన్ని కోట్ల రెట్లు పెరుగుంటుందో. మీకు దమ్ముంటే ఆ దీపాన్ని నమస్కారం పెట్టుకుని నాకు ఆ శక్తి నీ కార్యక్రమాలు చేయగలగాలి, భారతదేశాన్ని గాయత్రి ప్రదేశ్గా మార్చేస్తాం. గాయత్రి ప్రదేశ్ అంటే ఉంబూర్భస్వత చరిత్ర వారిని కోట్లాది సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. గాయత్రి ప్రదేశ్ అంటే ఏంటి, గయాంత్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. మీలో ఉన్న ప్రాణశక్తి దేంతో లేస్తుంది, గురువుగారి యొక్క సమస్యలకే ఆ అఖండ దీపం పని చేస్తే మీ చిన్న సమస్య మార్గదర్శనం చేసిన ఆయన సమస్య ఎందుకు చేయదు. నమస్కారం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. ఏడుపు వస్తే ఏడవండి మేము చెయ్యాలి అని. శంఖం చక్రం ఇవి రెండు మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఈ శంఖం చక్రం అనేటటువంటిది మన శిరస్సులో రెండు భాగాలు ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. కుడి చేతిలో శంఖం, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం. వెంకటేశ్వర స్వామి చేతిలో అవి రివర్స్ అయ్యాయి. మన జీవితాల్లో కూడా అవి రివర్స్ అవ్వాలి. ఇక రివర్స్ అయ్యేది నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మన ఈ రెండు, దీన్ని అర్ధనారీశ్వర తంత్రం ఇది అని అంటున్నారు. అర్ధనారీశ్వరి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో వస్తే మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. అది ఆ సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది తీవ్రంగా ఉంటుంది, శ్రద్ధ అనేది ద్రవభూతంలో ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనలిటికల్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉన్నవి మీరు చేయటానికి గురువు గారు రెండు పుస్తకాలు రాశారు, యుగేచ్ఛ ప్రతిభా పరిష్కారంలో ఈ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించింది, ఒకటి రైట్ బ్రెయిన్కి సంబంధించింది రాశారు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు అవి. అంచేత ఆ కలగనండి, యుగేచ్ఛ కాలం యొక్క ఇచ్ఛ ఏంటి అంటే మీ ప్రతిభ పరిష్కరింపబడాలి. ఇప్పుడు ప్రతిభ దేనికి ఉపయోగపడుతుంది, స్వార్థానికి ఉపయోగించుకుంటుంది. ఆ ప్రతిభ ఇప్పుడు పరమార్థానికి, మనం పరమార్థానికి కూడా ఉపయోగించొద్దు, గురుదేవులకు ఉపయోగిద్దాం. అభయహస్తం ఎప్పుడు గురువుగారు మన చేతుల మీద మన శిరస్సు మీద ఉండనే ఉంది. కానీ అభయహస్తం ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేసిన దేవత వల్లే. రాజమార్గంలో మీ వ్యక్తిగత సామాజిక కుటుంబ బాధ్యతలు వదిలేసుకుని వెళ్ళండి, అవి నేను చూసుకుంటాను, అది అభయహస్తం ఇచ్చిందని. ఆయన పని చేస్తే ఇస్తాడు ఆయన, దండం పెట్టిస్తామంటే ఎలా ఇస్తాడు? మిలిటరీ వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడితే వాడు ఏం చేయగలడు? మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే మీరు మిలిటరీ వర్క్ చేయాలి. అర్థమవుతుంది కదా? అంటే మీరు ఇంకా ఈ పాట పాలిష్ అవుతుంది, ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్ ఇంకా డెవలప్ అవుతుంది అది, కానీ భావం అది ఈ పాటలో. హరిగంటి గురుగంటి, హరికి గురువుకి మధ్య తేడా మీకు తెలియాలి. దీని తర్వాత నేను మీకు ఆ తేడా చూపిస్తాను. మన అంతరిక్షంలో తూర్పు వైపు కనుక మీరు పొద్దున చూడగలిగితే ఇప్పుడు నేను చూపించే బొమ్మ మీకు కనిపిస్తుంది, ఫిజికల్గా కనిపిస్తుంది మీ కంటికి. హరిగంటి గురుగంటి, అంటే మొట్టమొదట మీకు రావాల్సింది ఏంటంటే ఆవేదన. ఆవేదన లేనిది ఏమవుదు? రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే ఏం కుదరదు. ఇవాళ మనం చేయగలిగేది మీరు చెయ్యండి. నేను మొదటిది చూపించున్నా ఇక్కడ. ఈ మొత్తం సృష్టి ఎలా స్టార్ట్ అయింది అని సైంటిస్టులు వెతుక్కుంటున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని అప్పుడు గలాట అయింది, అదంతా మీరు చదివారు కదా. కానీ మన ఋగ్వేదం ప్రూవ్ చేసింది, సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది, ఈ మొత్తం ఈ అంతరిక్షం యొక్క సృష్టి యొక్క ఆది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రియల్గా మీకు ఆకాశంలో రేపు పొద్దున్న సూర్యోదయానికి ఒక గంట ముందు కనిపిస్తుంది అది. అంటే కన్ను కాస్త ఇక్కడుంది నాభి, విష్ణు ఇక్కడ, ఏడు నక్షత్రాలు ఉంటాయి. ఈ ఏడు నక్షత్రాలు వెనకాతల ఈ సప్తఋషి మండలం ఉంది. ఈ సప్తఋషి మండలం వెనకాతల ఒక ఇంకొక చిన్న ఇది ఉంది, దాన్ని ఏమంటారు, చిన్న ఎలుగుబంటి, పెద్ద ఎలుగుబంటి. అంటే ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ లిటిల్ బేర్ అంటారు, మన తెలుగులో దాన్ని లఘు వృక్ష, దీన్ని గురు వృక్ష, దీన్ని లఘు వృక్ష అంటారు. ఈ పైన మీకు పోల్ స్టార్ ఉంటుంది. ఆ పోల్ స్టార్కి సప్తఋషి తర్వాత ఇది వైకుంఠం. మీకు కనిపిస్తుంది ఇది మొత్తం మీకు ఆకాశంలో. ఇవో విశ్వస్య భువనస్య గోపాహ, ఈయన ఇలా పడుకుని ఉంటాడు శేషశాయి మీద. ఈ నక్షత్రాలన్నీ ఉన్నాయి చూసారా, ఇలా పాములు చుట్టబెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ పడుకున్నటువంటి రూపం మీకు జూలైలో ఆగస్టులో కనిపిస్తుంది, ఆషాఢ పూర్ణిమ నాడు. దాన్ని శయన ఏకాదశి అని ఏదో అంటారు, ఏకాదశి నాడు మీకు ఇది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్తీక పూర్ణిమకి ఇంతవరకు కనిపిస్తుంది మీకు శిరస్సు, శీర్షోదయం అంటే మేల్కొన్నాడు అని. దాని తర్వాత మార్గశిర పూర్ణిమ నాడు ఇక్కడ కనిపిస్తుంది. అంటే రథసారథి, రథసారథి ఇప్పుడు కూడా కూర్చొని ఉంటాడు కదా రథం మీద, ఎంతవరకు కనిపిస్తుంది మీకు శిరస్సు నుంచి? ఆ పార్థసారథి గీతోపదేశం చేశాడు అక్కడ ఏకాదశోధ్యాయంలో. విశ్వరూప దర్శనం మీకు ఇలాగే కనిపిస్తుంది, మరుత్తులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, హంస, సరస్వతి, ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ మీకు కనిపిస్తుంది వీణ, వీణ సరస్వతి, ఇలాగే కనిపిస్తుంది ఆ నక్షత్రాల సమూహం మీకు. ఇంకా ఏంటిది, భారత యోధులు ఇక్కడ కొంతమంది, భాగవతం రాసిన వాళ్ళు సనక సనందన సనత్కుమార సయాతీలు వాళ్ళ ఇక్కడ కనిపిస్తారు మీకు. ఆకాశంలో ఉన్నటువంటి దీన్ని మీరు విష్ణు సహస్రనామం చదివితే చివరి శ్లోకాలు విష్ణు సహస్రనామం గాయత్రి మంత్ర విశ్లేషణ కనిపిస్తుంది. ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి, విష్ణు సహస్రనామంలో లాస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెంత్ లాస్ట్ అంటే చివరి ఏడు శ్లోకాల్లో మొత్తం దీని గురించే ఉంటుంది వర్ణన. అంచేత సృష్టి రహస్యం ఏంటి అంటే ఈ దేవతలందరూ కూడా ఆకాశంలో ఉన్నారు. దేవతలంటే ఎవరు? ప్రకాశించేవాళ్ళు, కాంతి ఇచ్చేటటువంటి వాడు. వీళ్ళు కార్తీక మాసం నాడు కాస్త ఇంతవరకు కనిపిస్తుంది, మార్గశిర మాసం నాడు కదా, అప్పుడు ఏమవుతుంది చూడండి. నెక్స్ట్ పోల్ స్టార్, ధ్రువ నక్షత్రం, సప్త ఋషులు. సప్త ఋషుల తర్వాత ఇది ఇందాక నేను చూపిన విష్ణునాభి, అంటే విష్ణుపదం. విష్ణుపదం తర్వాత పృథ్వీ, దాని గుండ్రంగా వెనక్కి తిరిగితే బ్రహ్మ, దాని తర్వాత రుద్ర, దత్తావతారం. డైరెక్ట్ మీకు శక్తిధారలు మీకు దిగుతాయి. ఎలా దిగుతున్నాయో చూడండి, శంఖాకారంలో దిగుతుంది అది. శంఖం యొక్క ఇంపార్టెన్స్ అది. అంచేత శంఖంలో పోస్తే కానీ అది తీర్థం కాదు. శంఖంలో పోస్తే తీర్థం ఎందుకు అవుతుందంటే దాని ఆకృతి ఆ శక్తిధారలకి అనుగుణ్యంగా ఉంది కనుక మీకు ఆ శక్తి వస్తుంది. ఇదంతా కూడా పరమ పూజ గురుదేవులు ఆ రెండు పుస్తకాల్లో చెప్పారు. కానీ న్యాచురల్ ఇంత డీటెయిల్గా ఆయన రెండు పుస్తకాల్లో అట్లా చెప్తాడు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు చదివిన వాళ్ళు ఇలా పట్టుకున్నట్టు పట్టుకుంటాం, కానీ భావం మీకు అర్థమైపోతుంది కదా. కలగంట అంటే అది. ఇదంతా ఇదంతా కూడా ఋగ్వేదంలో అనేక శ్లోకాలు దీన్ని వివరణిస్తూ ఉన్నాయి లిటరల్గా. అన్నిటికంటే చాలా గొప్పది ఏంటి అంటే ఋగ్వేదంలో ఈ నక్షత్రాల మధ్య జరిగినటువంటి శక్తి వినిమయము మహాభారతం అది. అందుకే మహాభారతాన్ని పంచమ వేదం అంటాం. ఇచ్చట ద్రౌపది అర్జునుడిని పెళ్లి చేసుకుంటుంది, అర్జునుడిని ఫల్గుణ అని కూడా అంటాం. ద్రౌపది కన్యారాశి. ఈ అర్జునుడు ఏం చేస్తాడు? మత్స్యాన్ని కొడతాడు. మత్స్యాన్ని కొట్టాక కదా కన్యని. అంచేత ఆ రోజు ఏ రోజు అయితే మహాభారతంలో డేట్ ఇవ్వబడిందో ఆ రోజు ఫల్గుని నక్షత్రం, కన్యారాశి, దానిపైన మీనరాశి ఉంటుంది. పైన మీనరాశి ఉంది. అంచేత ఎప్పుడైతే ఆ మీనరాశి దిగుతుందో కన్యారాశి బయటకు వస్తుంది. అలాగా ఈ మహాభారతం యొక్క మొత్తము వివేచన వేదపరంగా దేవతాపరంగా అంతరిక్షంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందుకే మనం యుగాలు లెక్క పెట్టుకున్నా, మన వయస్సు లెక్క పెట్టుకున్నా సంవత్సరాల్లోనే లెక్క పెట్టుకుంటాం. ఎన్ని యుగాలైనా చెప్పుకుంటాం, అవంతా కూడా సంవత్సరాలే. చేత ఈ దిశలో కలలు గంటలు నేర్చుకోవాలి మనం. 21వ శతాబ్దిలో ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? మీ ద్వారా వస్తాయి. ఇప్పుడు కొంచెం మార్గం తెరుచుకుంటాను. దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కానీ నేను చాలా కఠోరమైన పరీక్షలు పెడతాను. అంచేది అక్కడ ఒకసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ మిమ్మల్ని రానివ్వను. మీకు ఇంకా ఒక ఛాన్స్ ఇస్తున్నాను నేను గోత్రం మార్చుకోవటానికి. ఇంకా రేపు గోత్రాలు మార్చుకో, అందరూ చేతులు ఎత్తారు కదా. గోత్రం మార్చుకుంటాను అన్నవాళ్ళు మళ్ళీ చేతులు ఎత్తండి. మీరు రాసి ఇవ్వాలి, లెక్క పెట్టమ్మా ఎన్ని చేతులు. మిగతా వాళ్ళని నేను పట్టించుకోను, వాళ్ళకే క్లాసులు చెప్తా. మిగతా వాళ్ళు చేతులు ఎత్తబాకండి. ఇప్పుడు ఎత్తిన ఒప్పుకొని లేచి నుంచోండి. చేతులు ఎత్తిన వాళ్ళు, చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నుంచోండి. కేవలం మీకే క్లాసులు ఉంటాయి, మిగతా వాళ్ళు దయచేసి నా క్లాసుకు రావద్దు. చూసుకుంటారా? పేరు రాసుకుంటామా? రాసుకోండి. సీరియస్గా చేద్దాం. వాళ్ళ కాగితాలు అన్నీ ఉన్నాయా? గోల అదే కదా, ఏం చేస్తాం. అది క్లాస్కి వస్తారు కాగితం పెన్. ఏంటమ్మా ఇచ్చేసి రాయించు గబగబా, గబగబా ఇచ్చేసే. నాకు కావాల్సింది యాక్షన్ అమ్మా. మీరు ఒక పక్క వచ్చేసేయండి, మిగతా వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు పక్కకి వెళ్ళుకోండి. చేతులు ఎత్తిన వాడిని ఇట్లా రండి. నువ్వు ఉండలే, నువ్వు కంప్యూటర్ ఆన్ చేయాలి కదా. మీరు వెళ్ళండి, మీరు కరెక్ట్ గా రండి ఇటువైపు, చేతులు ఎత్తిన వాళ్ళు నా కుడివైపు రండి, ఇటు కూర్చోండి, దానికి అడ్డుగా కూర్చోవద్దు, కూర్చోండి. ఎత్తని వాళ్ళు లేచి అటు వెళ్ళిపోండి, చేతులు ఎత్తని వాళ్ళు గబగబా లేవండి, చెప్పగానే అదైనా చేయండి కనీసం. గెటప్ అంటే గెటప్పే, అటుపక్కకి వెళ్ళిపోండి. మీరు మీ గోత్రాలు కూడా మార్చుకోవాలి రేపు కూర్చున్న వాళ్ళు. కూర్చోండి, కూర్చోండి. ఇంకా రాయిన వాళ్ళు పక్క నుంచి హరికథ వినండి. మీకు నిద్ర వస్తూ ఉంటే వెళ్ళి నిద్రపోవచ్చు కూడా హాయిగా, మీ టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు, నేను మీ వైపు చూడటం లేదు. కూర్చోండి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, నేను మీకు కళల గంట గురించి చెప్పాను నేను. కానీ కళల గంట ఉన్నప్పుడు మీకు ఒక ఆవేశం రావాలి, ఒక భావన రావాలి. ఇంకా ఆ పాటల్ని వీళ్ళు ఇంకా ఇలా పిచ్చవేసి చేయలేదు మీటింగ్ చేసినట్టు. కానీ ఆ పాటలు ఒకసారి మీరు విన్నేయండి. ఎందుకంటే 5-6 పాటలు అంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఆ పాటలు నేను చెప్తున్నది అవగాహన చేసుకోండి. అమ్మ వందే మాతరం. ఇప్పుడు వందే మాతరం పాట వచ్చినప్పుడు, వందే మాతరం అన్నప్పుడు మీరు కూడా గొంతు కలపండి కొంచెం. మొదలెట్టి పాస్ నొక్కమ్మ. కృష్ణమూర్తి గారు, మీరు కాస్త ఇది జాగ్రత్తగా విన్నాక కొంచెం వాళ్ళకి చెప్పండి ఇలా మార్చాలి ఈ పాటను. మీకు అది క్లియర్గా లేకపోతే ఇటు చేసేయండి. ఈ పాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వివేకానంద శ్రీ అరబిందు. ఆ కాలంలో ఆనందం మట్టని బంకిమచంద్ర చటర్జీ ఒక నవల రాశాడు. ఆ నవలలో ఈ పాట ఉంది, వందే మాతరం. ఆ పాట కొంతమంది వ్యక్తుల్ని మోటివేట్ చేసింది. మోటివేట్ చేశాక మెల్లిగా వందే మాతరం భారత స్వాతంత్రానికి ఆధారమైంది. మనకేంటి, వందే వేద మాతరం, వందే విశ్వ దేవ మాతరం, వందే విశ్వ మాతరం. దాన్ని ఎలా వాడుకోవాలో నేను 14 సాయంత్రం ఇచ్చాను, రాత్రి ఇచ్చి అది అందరూ వినాలి మీ దగ్గర. తేజ అంటున్నాను, నువ్వు కాస్త వాళ్ళకి కావాల్సింది సప్లై చేయి. మీరు అడిగి తీసుకోవాలి, తను ఇవ్వలేదండి నాకు అంటాం కాదు, వెంటపడి బతిమాలకుని తీసుకోండి. వందే మాతరం అంటే ఏమిటి? వందే వేద మాతరం, వందే విశ్వ మాతరం, వందే దేవ మాతరం అంటే అర్థం ఏంటి సైంటిఫిక్గా చెప్పాను నేను. ఇప్పుడు ఈ పాట వింటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఒక అమ్మాయి ఒక ఆశ్రమంలో ఉంటుంది, ఆ ఆశ్రమంలో గురువు ఉంటాడు. వందే మాతరం ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మెల్లిగా నేర్పుతుంది. ఆశ్రమంలోనే వాళ్ళు మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. నేర్చుకున్నాక వాళ్ళు గుర్రాలెక్కి బయటకు వస్తారు. బయటకు వచ్చి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెంగాల్లో ఫ్యామిన్ పడింది. ఫ్యామిన్ అంటే కరువు. అప్పుడు వాళ్ళు ఆహారాన్ని పంచుతారు. మనం ఏం పంచాలి? జ్ఞానాన్ని పంచాలి. కొంచెం అలా మారుస్తాను దీన్ని. కానీ ఆ భావంతో చూడండి, ఎప్పుడు వందే మాతరం వచ్చినా మీరు కూడా ఉత్సాహంతో శరీరాన్ని కలుపుతూ వందే మాతరం అనండి. మిగతా వాళ్ళు దూరంగా చూస్తూ చప్పట్లు కొట్టండి. జై గురుదేవ్. గుర్రాలు కలిసి వెళ్తున్నాయి. మన మూర్ఖత్వం ఏంటి అంటే ఎవరి దారం అంటే వాడిపోతున్నారు, పని జరగదు, అడుగులు కలవాలి. మీరు ఏ ఊళ్ళో ఉన్నా అడుగులు కలపచ్చు, టెలిఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, దీనికి ఉపయోగించుకోండి. మేము ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం, అదే కార్యక్రమం అందరూ చేయటం. లేకపోతే ఒక కార్యక్రమానికి 10 భాగాలు ఉంటే ఒక్కొక్కడు భాగం చేసి 10 భాగాలు కలుపుకుంటాడు. భావం అర్థమైంది కదా. ఇది మీకు పక్కన టీవీ ఇందాక అణువణువున పాటలలాగా గురువుగారు యాడ్ అవుతాయి దీనికి, కానీ అది యాడ్ అవ్వటానికి టైం పడుతుంది కొంచెం. ఈ లోపల ఈ భావం వచ్చేసి వందే వేద మాతరం, వందే దేవ మాతరం, వందే విశ్వమాతరం అని మనం రేపు పొద్దున్న ఇక్కడ ఇలాగే నడుస్తాం జెండా పట్టుకుని. అర్థమైంది కదా. ఆశ్రమాన్ని ఇలా ఉపయోగించుకోవాలి. మిలిటరీలో యుద్ధం చేయాలంటే జాయిన్ అయిపోగానే నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళావు, ట్రైనింగ్ అవ్వాలి. ఆశ్రమాలు ట్రైనింగ్ సెంటర్ అవ్వాలి. అర్థమవుతుంది కదా. తను ట్రైన్ చేసింది వాళ్ళని, అంటే ఆయన గురువు ఉన్నాడు వెనక. కదా చూశారు కదా ఇందాక పృథ్వీరాజ్ కపూర్ని, ఆ గురువు మనకి శ్రీరామ శర్మ ఆచార్య ఎలా ఉన్నారు, శాంతి కొంచెం మోడల్ ఇచ్చారు. ఏం ట్రైనింగ్ అవుతుందో మనకి తెలియదు. ఆ ట్రైనింగ్ ఇలాంటి చోట జరగాలి, మీ వల్ల జరగాలి. మీరే చేయకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ట్రైన్ అవ్వాలి. అంచేత రేపటి నుంచి మీరు రోడ్డు షో అని చెప్పి నాతో చెప్తూ ఉంటారు, రోడ్ షో చేసాను, రోడ్డు మీద రోడ్ షో చేస్తే ఎవరికి తెలుసు. మీరు ఇక్కడ తిరగండి, ఇక్కడ మీ పదాలు అలా కలిసి ఉండాలి. మీకు కరెక్ట్ టైం వచ్చిందని మీకే తెలుస్తుంది. సబ్జెక్టు ఎప్పుడైతే వచ్చేస్తుందో 10 మందికి చెప్పడానికి బయలుదేరతారు. ఆశ్రమం ఖాళీ అయిపోయింది, తన ఒక్కతే ఉంది, ఏమవుతుందో తెలియదు. బయటకు వెళ్ళారు వాళ్ళు, ఆహారాన్ని దానికి వెళ్ళారు. మనం జ్ఞానాన్ని పంచడానికి వెళ్తాం. ఇప్పుడు జ్ఞానాన్ని పంచడానికి మీరే అంత ఆవేశం పడకల 20 పుస్తకాలు మీ బుర్రలోకి ఎక్కితే అది చాలు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎలా పంచారో చూసుకోండి. వాళ్ళు ఆహారం పంచుతున్నప్పుడు మనం ఈ జ్ఞానాన్ని పంచుతున్నాం అన్న భావన ఉంచుకోండి. రఫీ వందే మాతరం అన్నప్పుడు మనంటే వేద మాతరం, విశ్వమాతరం, దేవ మాతరం అన్నది గుర్తుంచుకోండి. మన నినాదాలు వస్తాయి. రఫీ పెట్టమా. బయటకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ లోకల్గా ఆశ్రమంలో ట్రైనింగ్ తీసుకున్నారు, ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడ మనం ఆ ట్రైనింగ్ నేర్చుకుంటాం ఇవాళ రేపట్లో. 20 ఏళ్ళ బట్టి వింటున్నారు కదా, అంచేత ఇలాగే ఉంటుంది నా ట్రైనింగ్. ఇంకా చెప్పేది ఏం లేదు, మీకు తెలిసింది చేయండి అంటే. హంగ్ అయిందా? హంగ్ అవుతే ఆన్ అవుతుందా? పేర్లు రాశారు అందరూ. రేపు ఆ మార్నింగ్ రోడ్ షోకి రెడీ కండి మీరు, పసుపు బట్టల్లో రెడీ అవ్వాలి మీరు. మిగతా వాళ్ళు దర్శకులు కూడా కావాలి కదా రోడ్ షోకి, బయట నుంచి ఎవరు రారు కనుక వీళ్ళందరూ దర్శకులుగా ఉంటారు, లేస్తే ఆ టైంకి వాళ్ళు. జగమంత కుటుంబం నాది పెట్టుకుని ఏదైనా హంగ్ అయిందంటున్నావు కదా, ఓ పని చేయి లైట్ వేయండి, నువ్వు అది ఆన్ చేసుకుంటూ ఉండు, ఈ లోపల నేను చెప్పేది చెప్తాను. ముందు లైన్లో కూర్చోండి కరెక్ట్గా, మీరు వేసుకున్న కరెక్ట్గా ఉందో లేదో మీరు ఇలా వంకర టింకర్గా కూర్చోండి అట్ట, కూర్చుంటే ఈ లైన్లో అయినా కూర్చోండి, యాంగిల్ కరెక్ట్ అయినా కూర్చోండి. హలో, ఇగో శ్రీలక్ష్మి, చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనం కోరుకునేటటువంటి మార్పు, మానవ జాతి కోరుకునేటటువంటి మార్పు. దానికి మానవ జాతి ప్రయత్నం కావాలి, తను ప్రయత్నించకపోతే మార్పు రాదు. ఇంకోటి మహాకాలుడు కోరుకునేటటువంటి మార్పు, మానవ జాతితో దానికి సంబంధం లేదు. మానవజాతి సహకరిస్తే పేరు తెచ్చుకుంటుంది, సహకరించకపోతే పేరు రాదు. రాముడు రావణాసురుడు యుద్ధం మహాకాలం నిర్ణయించుకున్నది. ఇంచేత ఇద్దరు రాజ్యాన్ని కోల్పోయినటువంటి 16 ఏళ్ల యువకులు, 2 కోతులు అవేక కలిసి తెలుగున్నవాడు ఎవడు అనుకోడు రావణాసురుడు వీళ్ళ చేతిలో చేస్తాడని. ఇప్పుడైతే మీకు తెలుసు కనుక అంటారు, అప్పుడు అడిగితే ఎవడైనా అందరూ మూర్ఖులు అంటారు. కానీ అది ఎందుకు జరిగింది అంటే అది మహాకాలుడి యొక్క నిర్ణయం. అలాగే మహాభారతంలో కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళున్న వైపు ఎవరు గెలవగలరు? భీష్ముడికి ఇచ్చింది, ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకుని అర్జునుడి కంటే ఎక్కువ ధనుర్విద్య నేర్చుకున్నటువంటి ఏకలవ్యుడు ఉన్నాడు. ఇంచేత అర్జునుడు ఏం గెలవగలడు ద్రోణాచార్యుడిని? కర్ణుడు స్వయంగా అర్జునుడి తండ్రి ఒక బాణం ఇచ్చాడు, కథ తెలుసు కదా. మరి ఆ బాణం ఇస్తే ఆ బాణం ఎవరి మీద ప్రయోగిస్తాడు? అర్జునుడి మీద ప్రయోగిస్తాడు, ఇంకేం బతుకుతాడు? జయద్రథుడికి శివుడు వరదానం ఉంది, అంటే అసంభవం, అందుకని యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. దయా జాలి కరుణ వచ్చి కాదు వచ్చి అంటే, ఒకటే క్షత్రియుడు 84వ ఏట యుద్ధానికి దిగాడు, అంటే అంతవరకు తెలియదా ఎవరితో యుద్ధం చేయాలో? దయ కాదు, తెలివైన హీరో ఎప్పుడు కూడా చచ్చే దాన్ని ఎదుర్కొని చచ్చిపోవటం హీరోయిజం కాదు, శక్తి సంపాదించుకుని కొట్టడం హీరోయిజం. అంటే ఎలాగో నేను గెలవను అని తెలుసుకున్నాక సరే ఇప్పుడు బయటకు పోదాం తర్వాత చూద్దానులే అన్నాడు. కాదు నాయన, ఇది మహాకాలుడు నిర్ణయం, కాలోస్మి లోక క్షయకృతో నేను మహాకాలుడిని నేను నిర్ణయించుకున్నాను, ఇంకా అది ఎలాగో జరుగుతుంది. నువ్వు ఎవరిని ఆఖరికి ఒక నపుంసకుండా ఎదురకుండా పెట్టుకున్నా గెలిచిపోతావు, నువ్వు శిఖండిని ఎదురకుండా పెట్టుకుని కదా గెలుస్తాడు. ఇంచేత ఇప్పుడు అలాంటి మహాకాలుడు నిర్ణయం ఏది? ఇంచేత మీరేం చేస్తారో కాదు, ఎవడో లేకపోతే ఒక నపుంసకుడు పేరు తెచ్చేసుకుంటాడు. కృష్ణుడు ఒకటే మాట అంటాడు, నువ్వు పేరు తెచ్చుకోదలుచుకుంటే తెచ్చుకో, లేకపోతే ఇంకోటి కూడా తెచ్చుకుంటాడు. గురువు గారు అదే చెప్తున్నారు కదా, రైట్ రాయల్ మార్గం వేసింది, అది ఎలాగో జరుగుతుంది, కానీ మీకు పేరు వస్తే ఆనందిస్తాను నేను. ఇంచేత ఈ పాయింట్ గుర్తుంచుకొని రంగంలోకి దిగుతున్నాం మనం. కానీ రంగంలోకి రోడ్డు మీద దిగం, మనం పబ్లిక్లోకి దిగం. ముందు మన ఆశ్రమాలలో ఏం చెయ్యాలి అన్నది మీరు పటిష్టం చేసుకోవాలి. మొట్టమొదట మీ గోత్రం పటిష్టం చేసుకోవాలి. ఏ ఋషి యొక్క కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు, మీరు ఏ ఋషి కార్యక్రమం చేసినా అదే పరమ పూజ్య గురుదేవుల కార్యక్రమం. ఏంటంటే ఆయన ఆత్మకథలోనే రాసుకున్నాడు, ఆయన ఎవరో ఋషుల కార్యక్రమం చేశారు. రెండోది ఏం చేస్తున్నాం, మనం గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి అందజేయాలి. ఈ గాయత్రి మంత్రం ప్రపంచానికి అందజేయటానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఈ దత్త అవతారంలో ఇందాక నేను చూపించాను కదా, విష్ణు పదము, పృథ్వీగ్రహము, బ్రహ్మపదము, రుద్రపదము, సప్త ఋషులు, ధ్రువ నక్షత్రం అంతా ఒకే లైన్లో వస్తాయి. ఆ రోజు మార్గశిర మాసం ఈ ఒకే లైన్లో వస్తున్నటువంటి ఈ శక్తిధారులు ఎలా ఉపయోగించుకోవాలి మనం, అది తెలియటం లేదు. మీరు వెళ్ళి గాయత్రి మంత్రం ప్రచారం చేయండి, ఖచ్చితంగా చేయండి, యజ్ఞాలు చేయండి, ఖచ్చితంగా చేయండి, దాన్ని ఆపమంటలే. కానీ కీ యోధులు కావాలి మనకి. గురువుగారు ఏం చెప్పదలుచుకున్నారు, ఏమిటి అందజేయబోతున్నారు అంటే, గాయత్రి మంత్రం ఏం చెప్తుంది, ప్రాణశక్తి ఎలాగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఇందాక ఈ స్వామీజీ మీకే ఒక చమత్కారం చూపించారు కదా యోగాలతో. 14వ తారీఖున నేను ఎలా ఉన్నానో చాలా మంది చూశారు. ఇప్పుడు అలాగే ఉన్నానా? తేడా, నా యోగం యొక్క తేడా. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో యోగ ప్రవేశగానే 6 నెలల కోర్సు ఉంది. కానీ 6 నెలల కోర్సులో ఇంత ఎక్స్పర్టైజ్ రాదు. మరి ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తికి ఆధారం ఏమిటి? నేను ఇంతకంటే ముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా నేను యోగాలు అవి చేయించానట్టు కూడా మీతో ఉన్నాను. నేను అప్పుడు చెప్పాను కూడా, ఎవడైతే ఈ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తాడో వాడు వరల్డ్ ఫేమస్ అవుతాడని. మీరు ఎవరూ చేయలేదు, రామ్దేవ్ మహారాజ్ చేశాడు, వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అందుకని ఇప్పుడు స్ట్రిక్ట్ అవుతున్నాను నేను. ఇతనే నేను నోరు జారటం ఎందుకు, చేసేవాళ్ళ మీద కాస్త నేను శ్రమ పడితే మీకు లాభం నాకు లాభం. ఇంచేత ఈ గురువు గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, గాయత్రి మంత్రము ఈ యోగ విద్యను ఉపయోగించుకుంటుంది. ఈ యోగ విద్య మీ ప్రాణశక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాణశక్తి 5 రకాలుగా పనిచేస్తుంది ప్రకృతిలో. ఒకటి పొలిటీషియన్స్గా పనిచేస్తుంది. ప్రాణశక్తి ఉన్న వాళ్ళే పొలిటీషియన్స్ అవుతారు. ఎవరు ప్రతి వాళ్ళు చాలామంది అనుకుంటారు హంతకులు వాళ్ళు కూడా అయిపోతున్నారని. ప్రతి హంతకుడు అయిపోతాడా మినిస్టరు? వాడిలో మూలాధారానికి చెక్కినటువంటి ప్రాణశక్తి ఉంటే పొలిటీషియన్ అంటే. స్వాధిష్టాన శక్తికి సంబంధించిన వాడు అయితే బిజినెస్ మ్యాన్ అవుతాడు. వాడు ఏం ముట్టుకుంటే అది బంగారం. కొంతమంది అనుకుంటాం కదా వాళ్ళ చేతులు పడితే చాలు బంగారం అయిపోతుంది. సైంటిస్ట్స్ మణిపూరక చక్రం, యాక్టర్స్ అనాహత చక్రం, నాగేశ్వరరావు చిరంజీవి వాళ్ళకి అనాహత చక్రం చాలా యాక్టివ్గా ఉంది కనుక అంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడున్న హీరోలు ఆ హీరో సినిమాలోనే మనకి వాళ్ళ పేరు కూడా తెలియదు. అనాహత చక్రం వృద్ధిలో లేదు. దాని తర్వాత విశుద్ధి చక్రం, టీచింగ్ ప్రాసెస్. కొంతమంది చెప్తే వినటానికి బాగుంటుంది తిట్టినా, కొంతమంది ఎందుకు పొగిడినా బాగుండదు. దానికి అంతటికి కారణం ఏంటంటే అతని యొక్క విశుద్ధి చక్రం. అంచేత ఈ యోగము ఈ 5 ప్రాణశక్తుల్ని ఉపయోగించుకుంటుంది. ఇది మీరు నేర్చుకోబోతున్నారు. థియరిటికల్ ఆస్పెక్ట్ నేను చెప్పగలను, కానీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆయన చెప్పాల్సిందే. యోగ నిద్రలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా ఎలా తీసుకెళ్ళవచ్చు. గాయత్రి మంత్రం అంటే ఈ 5 ఇంద్రియాలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా. ఇక్కడ మీకు చాలా అనుమానం వస్తుంది, 5 ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి కదా. లేవు, మీరు ఇంద్రియానికి బానిసలు. పొలిటీషియన్స్, బిజినెస్ పీపులు, సైంటిస్టులు, యాక్టర్స్, టీచర్స్ బానిసలు కారు. కనీసం వారి క్షేత్రాల్లో వాడు బానిసలు కారు. భావం అర్థమైందా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఓ పొలిటీషియన్ ఉన్నాడు అనుకో, మనం అయితే పక్కవాడు ఏమనుకుంటాడో అని అసలు మంచి పని కూడా చేయం. కానీ పొలిటీషియన్ తను అనుకున్నదే చేస్తాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. చచ్చినట్టు నువ్వు అతని మాట వినాల్సి వస్తుంది. శక్తి అర్థమవుతుంది కదా. ఇంచేత ఏ ఇంద్రియాలు ఇలా పనిచేస్తున్నాయి, ఆ ఇంద్రియాన్ని ఎలాగ మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మూడు పుస్తకాలలో ఉన్నాయి. ఆ 20 పుస్తకాలలో 3 పుస్తకాలు. ఆ 3 పుస్తకాలు మీరు ట్రై చేయండి, మీరు పట్టుకోగలరేమో. లేకపోతే మీరు నిజంగానే ముందుకు వెళ్తూ ఉంటే నేను ఆ క్లాస్లో కూడా చెప్పడానికి రెడీయే. మీరు ముందుకు వెళ్ళటం లేదు అంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ క్లాసే. లాస్ట్ క్లాస్ ఎందుకు అంటే నేను చెప్పేది ఉంది, ఇంత చెప్తున్నా కదా, మళ్ళీ కొత్తది ఏం చెప్తాను నేను. అంటే గాయత్రి మంత్రం అంటే అది ఏంటది, పంచముఖి గాయత్రి అంటాం. పంచముఖి గాయత్రి అంటే ఈ పంచ ప్రాణాలు 5 ముఖాలుగా డెవలప్ అవ్వాలి. కానీ గురుదేవులు ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి సరే, ఇంకొక ఇంద్రియం ఉంది, మనస్సష్ట ఇంద్రియాన్ని. మనస్సు దీంతో కలిసి ఉండకపోతే ఆ ఇంద్రియాలు పనిచేయవు. ఆ భావం మీకు తెలుసు కదా, మీరు ఏదో ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు, మీ స్నేహితుడు ఎదురుకుండా వస్తాడు, గుర్తించరు, కళ్ళల్లో పడుతుంది బొమ్మ. ఇంచేత మీ మనస్సు అక్కడ లేదు. తింటున్నప్పుడు మనస్సు పెట్టి తినకపోతే మీరేం తిన్నారో కూడా మీకు తెలియదు. అంచేత గురుదేవులు ఏకముఖి గాయత్రి కాదు, మనోగాయత్రిని ఆయన ఆవిష్కరించారు. తంత్రాలు మానసాదేవి అని ఒక దేవి ఉంది, సత్యానంద గురుజీ అంటే ఇప్పుడున్న ఈయన గురువు, గురువు గారు నిరంజనానంద్, ఈయన గురువు నిరంజనానంద్ పైన సత్యానందజీ, సత్యానందజీ పైన శివానంద్ జత. సత్యానందజీ ఒక తంత్ర ప్రయోగం, ఒక తంత్ర మంత్రం పెట్టాడు. ఆ తంత్ర ప్రయోగాన్ని ఈయన నా మీద చేశాడు. ఈయన తంత్ర అంటే గాభరా పడుకోకండి, ఇంగ్లీష్లో టెక్నాలజీ అంటాం. వాడికి టెక్నాలజీ తెలుసు అంటే భయపడతారా మీరు? మీరు ఎంతమంది భయపడతారు టెక్నాలజీ వచ్చే వాడికి? భయపడరు కదా. కానీ తాంత్రికుడు అంటే అంత సర్వనాశనం అయిపోయింది భారతదేశం, అందుకు ఆయన బాధ అంతా కూడా. మన టెక్నాలజీని టెక్నాలజీ అని అర్థం చేసుకోకుండా తంత్ర అంటే, ఇప్పుడు ఆయన నా మీద తాంత్రిక ప్రయోగం చేశాడంటే, తాంత్రిక ప్రయోగం అంటే మీరు అనుకునే తాంత్రిక ప్రయోగం కాదు, మనసాదేవి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయన ఉపయోగించుకున్నాడు. చేత ఈ విద్య అంతా మనం నేర్చుకోవాలి. దీనికి గురువు గారు తన 20 పుస్తకాలలో ఒక పుస్తకం ఉంది, మనస్థితి బదిలే తో పరిస్థితి బదిలే. మనస్సు మారితే పరిస్థితులు మారిపోతాయి, ఖచ్చితంగా మారుతాయి పరిస్థితులు, అది గ్యారంటీ. అది నేను మనస్సు మార్చుకున్నానంటే పరిస్థితులు మారలేదు. చాలా మంది ఇదే ప్రశ్నిస్తారు. దానికి వివేకానంద జవాబిచ్చాడు. వివేకానంద లండన్లో ఒక స్పీచ్ ఇచ్చాడు మైండ్ పవర్ గురించి. ఐ వాంట్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్. నాకు ఇనుముతో చేసినటువంటి మజిల్స్, ఉక్కుతో చేసినటువంటి నరాలు కావాలి, ఉన్న వ్యక్తులు కావాలి అని. ఎలా వస్తుంది? నీ మనోనిగ్రహంతో వస్తుంది అని పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పాడు, సంకల్పం గురించి చెప్పాడు. అంటే ఒక ఆవిడ లేచి అనుకున్నది జరుగుతుందా అన్నది. ఎందుకు జరగదు, ఇప్పుడు నేను చెప్పింది అదే కదా అన్నది. సరే వెళ్ళింది ఆవిడ. ఆవిడ అపార్ట్మెంట్లో ఉంటుంది, కిటికీ ఉంది, కిటికీకి దగ్గరగా ఒక కొండ ఉంది లేచి రాయి, చీకటి వెళ్తురు రాదు. ఇంచేత ఆ రోజు రాత్రి వెళ్ళి కూర్చొని కొండ తొలగిపోయింది అని అనుకోవటం మొదలెట్టింది. సూర్యోదయం అయింది, కొండ అక్కడే ఉంది, ఐ నో ఇట్ వాంట్ మూవ్ అంది. భాషార్థమైందా? నాకు తెలుసులే అది కదలదు అని. తప్పెక్కడ జరిగిందో అర్థమైందా? అందుకే భావ సంవేదన గంగోత్రి అని గురువుగారు ఇంకో పుస్తకం ఉందా 20 పుస్తకాల్లో. భావ సంవేదనలు లేకపోతే అసలు ఆ పాట వినే వందే మాత్రం పాట మీరు లేచి డ్యాన్స్ చేయకపోతే ఇంకా మీకు భావ సంవేదన ఏంటి, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని. అలానే రోడ్డు మీద చేయొద్దు, ఆశ్రమంలో చేయండి. ఇక్కడ మీరు ఆ తపన తెచ్చుకోండి, చెప్పిన భావార్థమవుతున్నది. ఇక్కడ తపన వస్తే కానీ మీరు అక్కడ, అంటే నేను సినిమా పాట తపన గురించి మాట్లాడుతున్నా, సినిమాల గురించి మాట్లాడుతుంది. అందులో యాక్షన్ చేస్తున్నటువంటి వాడి తపన చూశారా మీరు? కలగంటి కలగంటి అన్నప్పుడు ఎంత ఏడ్చాడు? ఏడుపు వస్తుందా మనకి? ఏడవకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? భావార్థమవుతుంది కదా, అది ట్రైనింగ్తో వస్తుంది. అది దానికోసం మీరేం అవసరపడక్కర్లే. హార్ట్ ఆపరేషన్ చేయాలని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనే జరగానే వాడు ఆపరేషన్ చేసేస్తాడా? చెడు కదా, భయపడతాడు కూడా. చాలామంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని వాడిని అడగండి, మొదటిసారి నెత్తురు చూసి తల తిరిగి పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తర్వాత అంచేత ఇక్కడ అలాంటివి మన ఆశ్రమాలన్నీ కూడా అలా ఆశ్రమాల్లో అది జరగకపోతే ఇళ్లలో జరుపుకోండి. కారణం చెప్పి తప్పించుకోకండి, అందువల్ల చేయలేదు, అందువల్ల చేయలేదు, అందువల్ల చేయలేదు. ఎవరి వల్ల చేస్తాం? మన కోసం చేస్తున్నాం. గాంధీ భారతదేశానికి స్వాతంత్రం రావాలి అంటే అందరూ వచ్చి లైన్ పెట్టి నన్ను చేర్చుకోండి లైన్ చేర్చుకోని అన్నాడు. చాలామంది రాలేదు, వెతుక్కున్నాడు ఆయన. గురువు గారు కూడా ఏం చెప్తారు అంటే, మీ గాయత్రి పరివారంలో నీళ్లు కాదు, సంథింగ్ హాట్. అంచేత ఆవేదన మనం ఇలా చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి అనే దానికి మీకు డౌటే లేదు. ఆ 20 పుస్తకాలలో లైన్ బై లైన్ ఈ పుస్తకం నువ్వు చదివావు, నువ్వు చదివావు, నీకు అర్థమైంది అంటే ఇది చెయ్యని ఆయన లాస్ట్ 3 పేజెస్లో రాశాడు, క్లియర్ కట్గా రాశాడు. ఇంకా అందులో మీకు ఆలోచించడానికి ఏం లేదు, చేస్తారా చేయగా. దానికి నేను మీకు ఇస్తున్నటువంటి సూచన ఏంటి, ఇది దేవతల యొక్క సంకల్పం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చేస్తే నీకు పేర్లు వస్తాయి, నువ్వు కాకపోతే ఇంకోటి పేరు వస్తుంది. అంతే తప్ప ఈ పని మాత్రం ఆగేది కాదు. రెండోది ఏం చెప్తున్నాను నేను మీకు, చాలా ప్రాముఖ్యత యోగాన్ని నేర్చుకోవాలి, భారతీయ సంస్కృతిని నేర్చుకోవాలి. రిపీటెడ్గా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అది అర్థమవుతుందే. యోగ ప్రవేశిక నేర్చుకోవాలి అంటే నేను నేర్పగలిగేది తెలిసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఓ ప్రణాళిక వేసుకుని మీరు నేర్చేసుకోవాలి ఇక్కడ. అంతే తప్ప స్వామీజీ ఖచ్చితంగా వస్తారు. మీరు మీ ఏరియాలో క్లాసులు లాంటివి పెట్టుకుంటే ఏంటో ఆయన అడుగుదాం, ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన తపన మీకు అర్థమైపోయి ఉంటుంది, అసలు మామూలు తపన ఏం లేదు ఆయనకి. నేను ఇతనే మామూలుగా చెప్తున్నాను, ఆయన తపన ఆయన మాటల్లో తెలుస్తుంది. అంచేత ఈ ప్రణాళిక వేసుకోవాలి మీరు యోగాని గురించి. రెండోది ఏం చెప్పాను, రెండు చాలా ముఖ్యమైనటువంటి గురువు గారి యొక్క నినాదాలు ఉన్నాయి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్. ఎందుకు ఉజ్వల భవిష్యత్ 21వ శతాబ్ది అవుతుంది, కారణం ఏమిటి, ఏముందా 21వ శతాబ్దంలో? 21వ శతాబ్దం అంటే 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, తెలుసు కదా మీకు. 21 నుంచి కాదు, 21st సెంచురీ అంటే 2000 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది, ఏమిటా గ్యారంటీ, ఎందుకంత వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు? దానికి మీకు గురువు గారి యొక్క వసంత పంచమి యొక్క అస్ట్రాలజికల్ ప్రూఫ్ తర్వాత ఎప్పుడో చెప్తాను, కానీ ఆ కార్యక్రమం మీకు ఇచ్చేసాను నేను. డైరీ ఎంతమంది కొనుక్కొని ఆచరిస్తున్నారు? ప్రజ్ఞావతార మహాకాల డైరీ మీరు రేపటి నుంచి అది రాయటం మొదలెట్టాలి. దానికి ఒక కారణం ఉంది, అది ఎవరు రాస్తారు, ఎవరు అలా ఆచరిస్తారో వారే ఈ మార్గంలో ముందుకు వెళ్ళగలరు. మెడిసిన్ చదవాలి అంటే మెడికల్ నాలెడ్జ్ ఉండాలి, ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలి. మహాకాలుడు అసలు ఏం కోరుకుంటున్నాడు మీ నుంచి, మీ మానసిక స్థితి ఎలా ఉండాలి, మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, రోజు ఎలా ఉండాలి, పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ మహాకాలుడు ద్వారా వచ్చేటటువంటి మార్పుని ఆ మహాకాల దాంట్లో ఉంది. అది కూడా 20 పుస్తకాల ఆధారంగానే తయారు చేయబడింది. దాని డైరీ మీరు రేపు చూడండి, రేపు డైరీ మీ అందరి దగ్గర ఉండాలి. రెండోది ఏంటి, గోత్రాలు. మూడోది ఎల్లో డ్రెస్లో, అంటే ఎల్లో డ్రెస్ లేకపోయినా పర్వాలేదు, ఇంచేంటి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కానీ ఎల్లో డ్రెస్ ఉంటే ఎల్లో డ్రెస్లో రోడ్డు మార్చికి రెడీ అవ్వండి. రోడ్డు మార్చ్ చేస్తే ఏం చేయాలి, జ్ఞానాన్ని పంచాలి. ఎలా పంచుతారు చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎలా అడుక్కుంటున్నారో మన సంస్కృతిని మర్చిపోయాం మనం. వాళ్ళకి అది అడగాలని కూడా తెలియటం లేదు. భారతీయ సంస్కృతి తేడా అర్థమవుతుంది, ఇప్పుడైతే ఆకలిస్తుంది కనుక అడుక్కోవటం అయినా తెలిసింది. అంచేత ఆ భారతీయ సంస్కృతిని ఎలాగ మనం పంచగలం? ఆ పంచటానికి మొదటిది మీ చేతిలో ఉన్న పుస్తకం. మీ ఇళ్లలో అది జరగాలి, పొద్దున నుంచి జరగాలి. నిద్ర మర్చిపోతే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేయండి. నిద్ర లేవగానే చేసేయాల్సింది. మీకు మధ్యాహ్నం 12 గంటలకి గుర్తొస్తే అప్పుడు చేయండి. చేతుల్ని చూసుకోవాలి. పృథ్వీ మీద అడుగు పెడుతున్నప్పుడు పృథుని క్షమాపణ అడగాలి. ఎవరికైనా ఒకసారి ఇలా చేయి తగిలితే నువ్వు సారీ అంటావు. కానీ భూమిని మీరు ఎంత క్రూరంగా వాడతారు, కనీసం కృతజ్ఞత చెప్పుకోకల్లే. అందుకని ఆ మంత్రాలు. కానీ దాని వెనకాతల చాలా లోతైనటువంటి యోగ విద్య ఉంది. సముద్ర వసనేదేవి పర్వత స్థనమండి విష్ణుపత్ని నమస్తుభ్యం. ఏంటమ్మా? పాదస్పర్శం క్షమించమని అడగండి అమ్మా. అడగకుండా అమ్మైనా పెట్టదని. పృథ్వీని ఏమీ నువ్వు అడగవు, పృథ్వీ నీకు అంతా ఇచ్చేయాలా? భావార్థమవుతుంది కదా. అది నేర్పాలి. వాళ్ళకి కాదు నేర్పటం, ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత కదా వాళ్ళకి నేర్పేది నువ్వు. అంచేత ఇలాంటి ఆశ్రమాలలో మన డైలీ రొటీన్ ఆ డైరీలో ఎలా చెప్పామో, హర్దిన్ నయాజన్ హర్ రాత్ నయీమ్ అవుతాయి, ఎలా జీవించాలో ఆ డైరీలో ఉంది. భారతీయ సంస్కృతి ఎలా ఆచరించాలో ఈ పుస్తకంలో ఉంది. అది వీళ్ళని చూసినప్పుడు అది గుర్తుంచుకోండి. మనం అది మనమే అపించగలం. గురువు గారిని అడుగుతున్నాం, మనకి తెలియదు బాబు సంస్కృతి, మాకు నేర్పండి అది. ఇప్పుడు ఈ ఆశ్రమంలో మనం తిరుగుతాం. ఇప్పుడు ఎలా తిరగాలి, దాని భావం ఏమిటి అంటే హిమాద్రి నుంచి వస్తున్నాయి శక్తిధారలు. చాణక్యుడు చంద్రగుప్తుడు అనే గ్రూప్కి నేర్పాడు. నేర్పినప్పుడు అలెగ్జాండర్ కదా అప్పుడు అటాక్ చేసింది. అప్పుడు భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక రాజు, నాకు పేరు గుర్తు రావటం లేదు, ఆ రాజు అలెగ్జాండర్ హెల్ప్ చేస్తే అంబి. వీళ్ళు యూత్ వెళ్తారు ఈ పాట పాడుకుంటే హిమాద్రి తుంగ శృంగిస్తే అని. వాళ్ళు అంబి రాజు కనుక సైనికులు వచ్చి వాడిని పట్టుకుంటారు, వాళ్ళని జైల్లో తోసిస్తారు. చంద్రగుప్తుడు యూనివర్సిటీలో ఉన్నాడు, తక్షశిలా విశ్వవిద్యాలయంలో. చాణక్యుడు అక్కడికో వెళ్ళాడు. కానీ ఆ తక్షశిల యూనివర్సిటీ స్టూడెంట్స్ కి వీళ్ళు పట్టుబడిపోయారని తెలుసు. చంద్రగుప్తుడు కూడా హాస్టల్లోనే ఉన్నాడు. కూర్చుని నేను ఆరాధన చేస్తున్నాను, యుక్కి ఆరాధన చేస్తున్నాం, మనం అందరూ కలిసి చేసుకోవాలని తనే పాప అనుకుంటాడు. అతను ఆ గుణుగుడు విని కొంతమంది వస్తారు హాస్టల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఇంటికి వచ్చారని చెప్పి వైస్ ఛాన్సలర్ వస్తాడు. వైస్ ఛాన్సలర్ వచ్చాక వైస్ ఛాన్సలర్ కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని వాళ్ళల్లో వాళ్ళు వాగ్దానం చేసుకుని మళ్ళీ పనిచేస్తారు. ఆ మూడ్ మనం ఆశ్రమంలోకి తెచ్చుకోవాలి. వర్క్ లక్ష్యం వైపు ఏ రోజుకి ఆ రోజు మనం వెళ్తున్నాం. ఇప్పుడు భావం అర్థమైపోయింది కదా, వినండి. ఇందులో కొంచెం సీన్స్ నీట్గా లేవు. ఒరిజినల్ దాన్ని కూడా ట్రై చేశాం కానీ నాకు దొరకలేదు. ఇంకా ట్రై చేస్తున్నారు కానీ అంతవరకు భావం చూడండి. ముందు హిమాద్రి తుంగ శృంగు, తర్వాత ఆరాధన. మీరు మళ్ళీ గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చినండి, మా గుర్రసారి రాదు అనకండి. మీతో చాలా గొడవలు, అంచేత నాకు అలవాటైపోయినాయి కదా మీ డౌట్స్ అన్ని. అంచేత సైకిల్ మీద వెళ్ళొచ్చు, సైకిల్ లేకపోతే కాలు నడకని వెళ్ళొచ్చు. వస్తాయి, అది తేడా. అలాంటప్పుడే వాడు పనిచేయగలిగితే పేరు ప్రతిష్టం కోసం కూడా మీరు పనిచేయలేని వాళ్ళంటే అసలు మీకు అసలు బుర్రాది ఏం లేదు, మూర్ఖులని అర్థం. అలాంటి వాళ్ళతో నాకు పని లేదు. సులభంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాల్సినటువంటి దాంట్లో ఏదో పిచ్చి కారణాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా డబ్బు యాంగిల్లోనూ ఆ యాంగిల్లోనూ రూపాయికి వచ్చేది 2 రూపాయలకు వస్తూ ఉంటే రూపాయికి వచ్చేంత వరకు ఆగుతాడు. ఈ లోపల పుణ్యకార్యం దాడిపోతుంది. భావార్థమవుతుంది కదా. అంచేత అలాంటి తప్పులు లేకుండా డిస్కస్ చేసుకోవాలి. దానికి ఈ మార్చ్ అంత మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెనక్కి వెళ్తున్నాం కాదు, ఇంకోళ్ళ వల్ల ఆగుతున్నామని కాదు. ఇంకోటి ఆపిస్తే నువ్వు అప్పుడే ఓడిపోయావు కదా, మళ్ళీ వేరుగా ఓడిపోవాలా ఏంటి నువ్వు. అంచేత మన లక్ష్యం వైపు మనం ఎలా వెళ్ళగలం అన్నదాన్ని ఆలోచించుకోండి.
Thank you.
సరే వీళ్ళు ఇరుక్కుపోయారు. చంద్రగుప్తుడు రాష్ట్ర ఆరాధన చేయాలనుకుంటున్నాను, తన్ మన్ ధన్ ఇచ్చేయాలనుకుంటున్నాను అని బాధపడుతున్నాడు. పాడుకుంటూ మిగతా వాళ్ళు వస్తారు, అందరూ సంకల్పం తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మీరైనా ఐదారు లేచి వాళ్ళు చేతులు కలిపినట్టు కలిపితే ఆనందిస్తాను. చేత ప్లాన్ వేసుకోండి రేపు జరుగు టైం ఎంత అయింది? జై గురుదేవ్.